చమత్కారం అయ్యా. ప్రకృతి ఏం చేస్తోంది? ఈ దృశ్యాలు, జగత్తులు, జన్మలు ఇవన్నీ కల్పన చేసుకుంటోంది. ఆ కల్పనకు నా ప్రకృతికి నేను వేరై ఉన్నాను, స్వభావానికి వేరై ఉన్నాను. ఏమంటే ఒక ఆయన కోపం వచ్చిందండి, కోపం ఆయన అయ్యాడా? కోపం ఆయనది కాబట్టి కోపానికి వేరుగా ఉన్నాడా, కోపంగా మారిపోయాడా? ఆయనకి కోపానికి ఉన్న సంబంధం ఏమో, మనకు ప్రకృతికి ఉన్న సంబంధం అదండి. ప్రకృతి కోపం నాకు వచ్చిందండి, ఎవరో వచ్చారు, ఏమయ్యా ఇంత ఉపన్యాసం చెప్తున్నావు, ఇందాక ఎవరి మీద కోపం వచ్చింది, మా ఆవిడ మీద కోపం వచ్చింది ఇందాక, ఛీ ఈ జన్మ ఏంటి, ఈవిడితో ఏంటి, చచ్చిపోతున్నాను అనేశాను. ఆ పక్కన ఎవరో ఉండి సరిగ్గా వినకుండా, ఆహా మహానుభావ భగవద్గీత ఎంత గొప్ప చెప్తున్నావు, ఎన్ని విశేషాలు చెప్తున్నావు అంటే, ఉండి దుంపదగా నేను ఒక పక్క మావిడిని తిడుతుండే ఈయన వచ్చాడని, సర్లేండి సర్లేండి అన్నాను. అంటే ఏంటి ఆ కోపం ఏమైపోయింది, చిచ్చి కోపం జీవిస్తే మన ప్రిస్టేజ్ పోతుందని చెప్పి మానేశాం. అనగా ఆ కోపానికి నేను సాక్షినా లేకపోతే కోపంగా మారిపోతున్నానా? నేనున్నాను కాబట్టి కోపం, నేనున్నాను కాబట్టి ప్రేమ, నేనున్నాను కాబట్టి ఇష్టం, నేనున్నాను కాబట్టి జగత్తులు, నేనున్నాను కాబట్టి జన్మలు, నేనున్నాను కాబట్టి దేహ మనోబుద్ధి చిత్త ధర్మాలు. వాటి ధర్మాలకు సదా ఆత్మస్వరూపుడనైన నేను నా నిబద్ధనంతే, నేను బద్ధుణ్ణి కాదు. అందుకే కదండి ఒక ఆయన రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి నా మనస్సు బాగోలేదు ఏం చేయమన్నారు అంటే ఏమన్నాడు ఆయన, ఏంటి మళ్ళీ చెప్పమన్నాడు. ఇది ఈ దృష్టాంతం నిన్న మొన్న చెప్పుకున్నాం కూడా, అయినా మళ్ళీ చెప్పుకుంటున్నాం. మనసు బాగోలేదు నా, ఎవరి మనస్సు అయ్యా, నా మనస్సు. ఓహో నీ మనసు బాగుండలేదా, మనసు బాగుండకపోతే నీకేందు బిడే, నువ్వు మామూలుగా ఉండొచ్చు కదా. అరే మనసు బాగుండకపోతే నేను ఎలా ఉంటాను, నీ మనస్సు బాగోలేదన్నావు కానీ నువ్వు బాగోలేదన్నావా, నేను బాగోలేదు అనలేదుగా. మనసు వేరు నువ్వు వేరయ్యా, నీకు నువ్వుగా ఉండు, మనసు బాగుండకపోతే నీకేం నష్టం. ఏమండి ఇప్పుడు మనం అవతారమూర్తి యొక్క వాక్యాలు విని మనసు బాగుండకపోయినా మనం బాగుంటాం నేర్చుకోవాలండి. వీ హ్యావ్ టు లెర్న్ టు బి హ్యాపీ. ఎందుకని మనం ఆత్మస్వరూపులమే కానీ మనోధర్మాలు మనవి కావు, బుద్ధిధర్మాలు మనవి కావు. ఒక ఆయన మహాజ్ఞాని, ఒక ఆయన అసలు పుస్తకాలే చదవాలా, యోగ వాసిష్టం చదవాలా, లేకపోతే భగవద్గీత చదవాలా, నాలుగో ఉపన్యాసాలు కొట్టడు అయితే కాసేపు అజ్ఞాని అనుకుందాం మాట వరకు. అనగా ఆత్మ అజ్ఞానిలో ఒకడు, అజ్ఞానిలో ఇంకోడు ఉన్నాడా? ఆత్మ వస్తువు జ్ఞాన అజ్ఞానాల మీద ఆధారపడిందా? అసలు ఆ జ్ఞాన అజ్ఞాన ధర్మాలు బుద్ధివి సంబంధించినవి కానీ ఆత్మకు సంబంధించినవి కావు, వీటి చేత బంధించబడదు. నాచమాం తాని కర్మాణి కర్మాణి నిబద్ధనంతి ధనుంజయ, వాటి యొక్క కర్మల చేత, ప్రకృతి యొక్క కర్మల చేత, ప్రకృతి చేత దేహాలు రావచ్చు ఉండవచ్చు పోవచ్చు, సుఖాలు దుఃఖాలు మంచి చెడు బాంధవం మోక్షం ఇవన్నీ రావచ్చు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అని శాస్త్రం ఒకటి ఓ వాక్యం చెప్పింది. మోక్షం ఎవరికి? మనస్సుకి. బంధం ఎవరికి? మనస్సుకి. అంతేగాని ఆత్మకు కాదు. నాకు నేను ఆ ధర్మముల చేత బద్ధుణ్ణి కాదు. ఐఎమ్ నాట్ బౌండ్ బై దమ్. దేహధర్మాలు, దృశ్యధర్మాలు, ఉద్యోగ ధర్మాలు, మనోధర్మాలు ఇవన్నీ వాటి పని అవి చేసుకుంటున్నాయి కానీ నా చమాం తాని కర్మాణి నిబద్ధ్రంతి, నేను వాటి చేత బంధించబడేవాడిని కాదు. ఉదాసీనవత్ ఆసీనం, నేను వాటికి అన్నిటికీ ఆవలా. ఉదాసీనవత్ అంటే వాటిని వాటికి సంబంధం లేనివాడుగా ఉన్నా, దేహంతో సంబంధం లేనివాడుగా ఉన్నా, చావు పుటకలతో సంబంధం లేనివాడుగా ఉన్నా, మనస్సు బుద్ధి చిత్త అహంకార కర్మలకు సంబంధము లేనివాడినై ఉన్నాను. పరమాత్మకి అప్రమేయుడని పేరండి. అప్రమేయుడంటే ఏంటి? ఈ దాని డెఫినేషన్ కృష్ణయ్య చెప్తున్నారు ఇక్కడ. వాటికి నేను ఎటువంటి సంబంధము లేనివాడై ఉన్నాను. మనం అందరము కూడా అండి ఆత్మస్వరూపంగా దేహమనోబుద్ధి ధర్మాలకు వేరుగా ఉన్నాం, అప్రమేయులమై ఉన్నాం, వాటి చేత బంధించబడే వాళ్ళం కాదు అని తెలుసుకోవడమే మోక్షం అండి. అంతేగాని మనసు బాగోలేదు కాబట్టి నాకు బంధం ఉంది కాదు. ఎవడు కూడా మనసు బాగుండనంత మాత్రాన బద్ధుడేం కాదండి. అది స్వామి గుర్తు చేస్తున్నారు, ఉదాసీనవత్ ఆసీనం. స్వామి ఎక్కడున్నాడు? వీటికన్నిటికీ దేహ మనోబుద్ధి ధర్మాలన్నింటినీ చూస్తూ ఆవల పట్టించుకొని వాడై అతీతుడై ఉన్నారు, అప్రమేయుడై ఉన్నారు. ఉదాసీనవత్ సంబంధం లేనివాడుగా ఉన్నాను, ఆసీనం హాయిగా కూర్చునున్నా. అసక్తం తేషు కర్మసు, వాటి ధర్మముల పట్ల ఎటువంటి సక్తత లేదు. దేర్ ఇస్ నో అటాచ్మెంట్. దేహం ధర్మంతో చచ్చిపోను, దేహంతో పుట్టను, దేహంతో చావును. కావండి, ఎవరైనా దేహంతో పుట్టి చేస్తామండి? దేహే జాతేన జాతోసి దేహే నష్టేన నశ్యసి చెప్పలా? దేహంతో పుట్టను, దేహంతో పోను. అలాగే నేను అంటే ఆత్మస్వరూపుడనైన నేను దేహధర్మాలు వాటితో నో సక్తత, నో అటాచ్మెంట్. మనోధర్మం, బుద్ధిధర్మం ఇవన్నీ వాటి వాటి ధర్మాలు ఉన్నాయి, కానీ ఆత్మధర్మిని కానీ నేను ఈ ధర్మాలతో అసక్తం. దేర్ ఈజ్ నో సక్తత అంటే అటాచ్మెంట్, వాటికి సంబంధించి ఉండటం. వాటికి సంబంధించని వాడే ఉండటం అసక్తత. జగత్తులో మనం ఉండొచ్చండి, కానీ జగత్తుకి మనం సంబంధించిన వాళ్ళం కాదు, జగత్తు మనకు సంబంధించినది కాదు. వాస్తవానికి ఆత్మస్వరూపుడుగా మాట్లాడుకుంటే వీటి ఏటి ఏటి కర్మముల పట్ల ఏ కర్మలో అంటే ఏ ఫంక్షన్స్ మనోబుద్ధి చిత్త అహంకార కర్మముల పట్ల నాకు ఎటువంటి సక్తత లేదు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. ప్రకృతికి నాకున్న సంబంధం ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకో లాంగ్వేజ్లో ఇంకో యాంగిల్లో వినవయ్యా. ప్రకృతి ఏమిటి? ఈ సచరాచర విశేషాలన్నీ ఉన్నదాన్ని ప్రకృతి అనటం. అలాగే మనోబుద్ధి ధర్మాలు కూడా ప్రకృతియే. ఈ సచరాచర చర అచర ప్రకృతి అంతా, దీనికి అంతటికీ ఒక అధ్యక్షుడు ఉన్నాడండి. ఈ ప్రకృతికి అంతటికీ దెర్ ఈజ్ వన్ ప్రెసిడెంట్, ఒక రాజుగారు ఉన్నట్టు. ఆ రాజుగారు ఒక చక్రవర్తి. ఆ చక్రవర్తి గారు సీట్లో కూర్చున్నారు. ఆయన ఆర్డర్ ఇచ్చాడు, ఈరోజు బోర్ కొడుతుందయా, మీటింగ్ అయిపోయింది కదా, మంచి అందమైన అమ్మాయి ఒక నర్తకిని తీసుకొచ్చి డ్యాన్స్ చేయించండి అయ్యా. ఇప్పుడు ఆయన ఆజ్ఞని మంత్రి ఏం చేస్తాడు? ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇంప్లిమెంట్ చేసి ఆయన చెప్తాడు, ఆ సభకి ఎవరు ఆర్గనైజర్ ఉంటాడు కదా, ఏమయ్యా రాజుగారు ఆ నర్తకిని పిలవమన్నారు, ఆ నర్తకి ఇక్కడే ఉన్నారండి, మేకప్ చేస్తున్నారు, కమాన్ లెట్ డ్యాన్స్ స్టార్ట్. డ్యాన్స్ స్టార్ట్ అయింది. ఎవరి ఆర్డర్ మీద జరిగింది అది డ్యాన్సు? చక్రవర్తి గారి ఆర్డర్. చక్రవర్తి గారి ఆర్డర్ ప్రకారం మంత్రి ప్రవర్తించారు, సైనికాధికారి ప్రవర్తించారు, లేకపోతే ఆ నర్తకి కూడా డ్యాన్స్ చేస్తున్నారు. చక్రవర్తి గారు అది మర్చిపోయి ఒకరోజు ఆహా అని ఆయన పరిగెత్తుకొచ్చి, నేను కూడా ఒక డ్యాన్సర్ని అని డ్యాన్స్ చేస్తాడా? మనం ఇప్పుడు మనసుతోనూ బుద్ధితోనూ తన్మయం కావడం ఏమంటాం? చక్రవర్తి కమింగ్ డౌన్ అండ్ డ్యాన్సింగ్ ఎలా అర్థరహితమో, మయా అధ్యక్షేణ ప్రకృతి శ్రూయతే. నా అధ్యక్షతలో ప్రకృతి నడుస్తుంది, కానీ ప్రకృతిలో నేనుండను. ప్రకృతికి అథారిటీ ఎవరు? నేను. సో స్వభావానికి అథారిటీ ఎవరు? నేను. ఒకవేళ అనేక జన్మల సంస్కారం చేత కోపం అలవాటు పడిపోయి కోపం రావస్తూ, విషాదం అలవాటు పడిపోయి విషాదం రావస్తూ, ఆవేశం అలవాటు పడిపోయి ఆవేశం వస్తే రావచ్చు. అది నా వ్యవహారం నుంచి వచ్చిందే కానీ నేను వాటి చేత బద్ధుణ్ణి కాదు, నేను అధ్యక్షుణ్ణి. సో సర్వ అనుభవాలకి ఎవరండి అధ్యక్షుడు? ఇప్పుడు చూడండి, ఒక ఆయనకి కష్టం వచ్చిందండి, కష్టం వచ్చింది. కష్టం వచ్చినప్పుడు వాళ్ళ వల్ల, వీళ్ళ వల్ల, వాళ్ళని నమ్మకూడదు, వీళ్ళ వల్ల బాధలు వచ్చాయి, వీళ్ళందరూ యూస్లెస్ ఫెలోస్, నా కర్మ, ఈ మొగుడు ఎక్కడ దొరికాడో, పెళ్ళం ఎక్కడ దొరికిందో, బంధువులు ఎక్కడ దొరికారో, స్నేహితులు ఎక్కడ దొరికారో, వాళ్ళ వల్ల నాన్న చౌలు చేస్తున్నాను అని వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటున్నాడు. ఇది ఒక టైపు. రెండో టైపు ఇంకో ఆయన ఉన్నాడు, అవే కష్టాలు వచ్చాయి. ఆయన అంటున్నాడు, ఇదివరకు నేను ఎవరినో బాధించి ఉంటాను, అందుచేత ఇప్పుడు బాధించబడుతున్నాను అంటున్నాడు. అంటే కష్టం ఆయనకి ఎలా కనబడింది? ఇదివరకు నేను ఎవరినో కష్టపెట్టాను, ఇప్పుడు నేను ఈ కష్టపడుతున్నాను. సో ఇది కర్మల వల్ల వచ్చింది, పూర్వకర్మల వల్ల వర్తమాన స్థితి వచ్చింది అనుకుంటున్నాడు. మూడో ఆయన ఇంకో ఆయన ఉన్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడంటే, పరమాత్మ ఈ కష్టాలు ఇచ్చి నన్ను ట్రైనింగ్ ఇస్తున్నాడు అనుకుంటున్నాడు. కష్టం ఒకటే, ఒక్కొక్కడు ఒక రకంగానే ఉన్నాడు. ఎవరు ఎలా అనుకుంటున్నారు అనేది ఆ అనుకునే ఆయన మీద ఆధారపడి ఉంది, కానీ సంఘటన మీద ఉందా? సంఘటన అయితే అందరికీ ఒకే రకంగా ఉండాలి. ఇంకో ఆయన అనుకుంటాడు, అసలు ఈ ప్రపంచంలో కష్టాలు లేవు, సుఖాలు, అంత నాటకం. కోపం నాటకం, ప్రేమ నాటకం, అంత నాటకం, భార్య భర్త సంబంధాలు అంత నాటకం. దట్స్ ఆల్, ఇట్స్ ఎన్ ఎంటర్టైన్మెంట్ డ్రామా. ఓ మనం కూడా అసలు నటిస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం అంతే. పాపం లేదు, పుణ్యం లేదు, కష్టం లేదు, సుఖం లేదు, జన్మ లేవు, కర్మ లేవు, ఇలా చూస్తున్నాడు ఆయన. ఆత్మస్వరూపుడే ఆనందిస్తున్నాడు. ఎవరు ఏ విధమైన భావనతో ఆ సంఘటన చూస్తారో అలా అనుభవం అవుతుందే కానీ సంఘటన ఇంతే అని ఎవడైనా అనగలడా? అంటే సంఘటనని అనుభవం కింద మార్చేది ఎవరు? నేను. కాబట్టి ఈ జగత్ ప్రెసిడెంట్ ఎవరు? నేను. మయా అధ్యక్షేణ ప్రకృతి శ్రూయతే సచరాచరం. ఈ చరాచర ప్రకృతి అంతా నా అధ్యక్షతలో ఉందయ్యా. మామూలుగా అనుకుంటాం కృష్ణుడు అధ్యక్షుడు అనుకుంటాం, ఓకే పరమాత్మయే, కానీ మన్ని మన పరమాత్మ తత్వాన్ని మన జ్ఞాపకం చేస్తున్నారు. సో నేను నా అధ్యక్షతలో ఈ ప్రకృతిని అంతా, ఈ స్వభావాన్ని అంతా ఆస్వాదిస్తున్నాను, అనుభవిస్తున్నాను అన్న భావం తీసుకొస్తున్నారండి. హేతు నానేవ కౌంతయ్యా జగత్ విపరివర్తతే. ఈ జగత్ విపరివర్తనం అంతా అంటే ఈ జగత్తులో నేను బద్ధుణ్ణి, నాకు కష్టాలు వచ్చాయి, సుఖాలు వచ్చాయి, సంబంధాలు ఉన్నాయి, మా పిల్లలు అక్కడ ఉన్నారు, అలా ఉంటే నా బాధగా ఉంది, ఈ కల్పన అంతా ఎవరు కారణం? ఎవరు? హూ ఈజ్ ది రీజన్? దుఃఖానికి కారణం ఎవరు? అన్ని భావాలకి కారణం ఎవరు? నేను. చూడండి, హేతు అంటే కారణము, నానేనా, నేనే దీనికి అంతటికీ కారణం. ఈ జగత్ విపర్తనకి అంతటికి కారణం నేనే. సో నా దుఃఖానుభవానికి కారణం ఎవరు? మనం ఏమనుకుంటున్నాం? ఎవడో అనుకుంటున్నాం. ఈయన కొత్త ఐడియా ఇస్తున్నారు, ఈ జగత్ విపర్తనకి అంతటికీ కారణం నేనేనయ్యా. అటువంటి పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అది నేను, ఇదంతా నేను కాదు అని కృష్ణ పరమాత్మ చెప్తూ, ఎందుకు అందరికీ అలా అనుభవం కావట్లేదు అనే స్టేజ్కి వస్తున్నారండి. మనకందరికీ ఇలా అనుభవం అవుతుందో అవటల్లా. స్వామి మరి ఒక గొప్ప రహస్యం చెప్తున్నారు మన గురించి. అవజానంతి మాం మూఢాం మానుషీం తను ఆశ్రితం. పరమాత్మ మా కృష్ణ చైతన్యం అనేది సర్వత్రా వేయించేసి ఉన్నది, కానీ ఒక శరీరం కాదు. మాం మూఢ అవజానీంతి మానుషీం తను ఆశ్రితం. నేను మానవ తనువుని ఆశ్రయించాను అనుకుంటున్నారు, కానీ దీనికి వేరైన అప్రమేయన మయాధ్యక్షణ ప్రకృతికి అధిపతిని అని నన్ను గమనించట్లా. ఎవరు? మూఢులు. పరం భావం అజానంతో, పరమైనటువంటి భావనకు తెలియక మమ భూత మహేశ్వరం. ఈ భూతజాలం కంట మహేశ్వరుడు అపాయింటర్, యూజర్, కన్జ్యూమర్ అని నన్ను అర్థం చేసుకోవట్లా. ఆత్మగా ఈ భూత ప్రకృతికి అంతటికీ మనం అపాయింటర్, యూజర్, కన్జ్యూమరే కానివ్వండి, దీనికి బద్ధులం కాదండి. పరంభావం దీనికి ఆవల. పరం అంటే ఏంటి? ఓ నాటకం వేస్తున్నాడు, నాటకంలో పాత్ర జీవాత్మ, నాటకం తనదైనటువంటి ఆర్టిస్టు ఆయన, పరం పరమాత్మ. మనం పరస్వరూపులం కానీ మన యొక్క ఇహస్వరూపంతో బద్ధులం కాదు. మనం ఇహస్వరూపాన్ని జీవాత్మ అన్నాం. పరంభావం అజానంతో, దీనికి ఆవలున్నా పరంభావం తెలియట్లేదు. ఎందుకనంటే మోఘాశ జీవుడు ఎందుకు గమనించట్లేదు? ఇదంతా ఆత్మతత్వాన్ని గమనించట్లేదు, కృష్ణ చైతన్యాన్ని గమనించట్లేదు, స్వస్వరూప ఔన్నత్యాన్ని గమనించట్లేదు. స్వస్వరూప ఔన్నత్యమేనండి కృష్ణ పరమాత్మ చెప్తున్నది. మోఘాశ అంటే ఏంటి? ఈ ప్రపంచంలో అది పొందలేదు, ఇది పొందాం, వాళ్ళకి వచ్చింది, మనకు లేదు, వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, మన ఇంట్లో లేదు, వాళ్ళ మా ఇంట్లో ఏసీ ఉంది, మాకు లేదు, ఆయన గొప్ప పాపులర్ అయ్యాడు, మనం కాలేదు, ఇట్లా లౌకికమైన లోక సంబంధమైనటువంటి అనేక ఆశలు, ఆశించటాలు, దీన్ని మోఘాశ అని చెప్పి మోఘాశ వాటి కోసం ప్రయత్నించడం. మోఘ కర్మాణో మోఘ జ్ఞాన, రాంగ్ ఇన్ఫర్మేషన్. విచేత సహా బుద్ధి అంతా మోఘ ఆశ, మోఘ కర్మ, మోఘ జ్ఞానం ఉండటం చేత రాక్షసీం ఆసురీం చేయవ ప్రకృతి మోహినీం శ్రిత. రాక్షసీ భావాలు, ఆసురీ భావాలు. ఆసురీ భావాలు అంటే ఏంటి? నాకేమొచ్చింది, నేనేం పొందానంటే అది ఆసురీ భావం. నేనేమిచ్చాను, వాట్ ఈజ్ దట్ ఐ కాంట్రిబ్యూటెడ్ అని అనుకుంటే అది దైవీభావం. దా అంటే ఇచ్చేవాడు, ఆసురి అంటే వచ్చి తీసుకునేవాడు అనమాట. ఈ ఆసురీ భావాల వల్ల ప్రకృతికి మోహము చెంది, మోహినీం శ్రితా, మోహించబడిన వారు ఉండటం వల్ల జీవులు ఆ పరతత్వాన్ని గ్రహించట్లేదు. జగత్తుకి సంబంధించని స్వస్వరూపాన్ని అర్థం చేసుకో తెలుసుకోవట్లేకపోతున్నారు. మహాత్మానస్తు మాం పార్థ, వాస్తవానికి మన ఆత్మ ఎటువంటిదండి? ఒక దేహం బద్ధుడా కాదు. మహాత్మానస్తు, మహాత్మకి మహాత్మ అంటేంటి? అందరిలోని నేనైన నేను, అందరిలోని ఒక దేహంలోని నేనైన నేనుని జీవాత్మ అన్నాం, అందరిలోని నేనైన నేనుని మహాత్ముడు అన్నాం. మహాత్మానస్తు మాం పార్థ, నేను మహాత్మస్వరూపుడునయ్యా, అంతేకాని ఒక దేహం స్వరూపుడని కాదు. ఈ జగత్ అంతటికీ ఏ ఆత్మ ఉన్నదో అది నేను, సర్వులలోని ఆత్మస్వరూపుడను. అతన్ని మహాత్మానస్తు, నేను మహాత్మస్వరూపుడు. ఇతను ఏదో కృష్ణుడు దేహస్వరూపుడు అనుకుని బంధించబోయారు కదండి సభలో, కానీ ఆయన మహాత్మాస్వరూపుడు. సో స్వామి తన గురించి తాను ఏం చెప్తున్నారు, సర్వదేహాలోని నేనైన నేనయ్యా, అంతేగాని నేను ఈ నేను కాదయ్యా అని తనను తాను నిర్వచించుకుంటున్నారు. కాబట్టి అవతారమూర్తిగా వారిని ఉపాసించి వారి భావన కోసం మనం ప్రయత్నిస్తున్నాం. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిం ఆశ్రిత, నేను దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వాడినే ఉన్నాను. దైవీ ప్రకృతి అంటే ఏంటి? ప్రకృతిలో రెండు రకాలండి, ఆసురీ ప్రకృతి, దైవీ ప్రకృతి. ఇందాక దైవీ ప్రకృతి అంటే, ఆసురీ ప్రకృతి అంటే ఈ ప్రపంచంలో ఏదో కోరుకోవడం, ఆ కోరుకున్న దానికోసం కోపము, ఆవేశము, కామక్రోధ లోభాలు, ఇవన్నీ ఆసురీ ప్రకృతి అండి. దైవీ ప్రకృతి అంటే ఈ అందరూ దైవస్వరూపాలు కదా, పరమాత్మయే ఇన్ని రూపాలు లో ఉన్నారు కదా, ఇన్ని రూపాలుగా ఉన్నారు కదా అనేటువంటి స్వభావాన్ని పెంచుకున్నాం అనుకోండి, అనుభూతిని పెంచుకున్నాం అనుకోండి, ప్రాక్టీస్ చేసాం అనుకోండి, అప్పుడు దైవీ ప్రకృతి అవుతుంది. అప్పుడు ఆ దైవీ ప్రకృతిని ఆశ్రయించి మహాత్మానస్తు, అతను మహాత్ముడు అవుతాడు. నేను మహాత్మస్వరూపుడను, దైవీ స్వరూప ప్రకృతిని ఆశ్రయించి ఉన్నాను. అంటే నన్ను పొందాలంటే ఏం చేయాలి? దైవీ ప్రకృతి ద్వారా రావాలి. భజంతి అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిం అవ్యయం, ఎవరైతే అనన్యమైన మనస్సుతో, అనన్యం అంటే ఏంటండి, అనన్యమైన మనస్సుతో నన్ను తెలుసుకుంటారో, జ్ఞాత్వా అంటే తెలుసుకుంటారు, ఎవని భూత ఆదిం అవ్యయం, సర్వ జీవరాశులకు ముందే ఉన్నటువంటి వస్తువు, ప్రారంభంలో ఉన్న వస్తువు, ముందే ఉన్న తత్వము కృష్ణయ్య అంటే, అవ్యయుడు, దేహాలుగా అయ్యేవాడు కాదు. బొమ్మలు తయారవడానికి ముందే ఉంది మట్టి, ఉంది మట్టిలోంచి బొమ్మలు తయారు చేసాం. సో బొమ్మలకు ఆదిస్వరూపం ఎవరు? మట్టి. అలాగే సర్వ జీవరాశులకు ఏ ఆదిస్వరూపం అయి ఉన్నదో అది నేను, భూత ఆదిం అవ్యయం అని అనన్య మనస భజంతి. నన్ను తెలుసుకున్నవాళ్ళు, జ్ఞాత్వా నా స్వరూపం తెలుసుకున్నవాళ్ళు అనన్యమైన మనస్సుతో నన్ను భజిస్తున్నారయ్యా. ఏమని? సర్వ జీవరాశులకు ఆదిస్వరూపుడు, ఆదినారాయణుడు అని మనం అంటాం కదండి, ఆదిస్వరూపుడుగా నన్ను ఉపాసిస్తున్నారయ్యా. సతతం కీర్తయం దోమాం యతంతంచ దృఢవ్రతాః, కొందరు ఏం చేస్తున్నారు, ఎల్లప్పుడూ సర్వమును సర్వభూతములు తానై సర్వసాక్షి అనగా వేరైనటువంటి నా స్వరూపాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, కీర్తిస్తున్నారు సతతం. యతంతశ్చ దృఢవ్రత, ఉపాసిస్తున్నారు దృఢవ్రతులై. అనేకంగా కనిపిస్తూ ఒకటియే అయి ఉన్నది, అనేకంగా కనిపిస్తూ ఒకటిగా అనిపించే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు, ఉపాసిస్తున్నారు. అన్నిటిలోని ఈ అనిత్యమైన వస్తువుల్లో నిత్యమైన వస్తువు, అఖండమైనటువంటి వస్తువుల్లో అఖండమైన వస్తువు దర్శిస్తున్నారు, అది దానిని కీర్తిస్తున్నారు దృఢవ్రతులై. నమస్యంతంచమాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే, ఎల్లప్పుడూ ఉపాసనలు చేస్తూ ఉన్నారు. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే, కొంతమంది భక్త్యా భక్తితో నిత్యయుక్తులై సర్వాంతర్యామిగా నన్ను ఉపాసిస్తున్నారయ్యా. కొందరు జ్ఞానయజ్ఞం చేత నన్ను ఉపాసిస్తున్నారు. ఏమని? అన్యే జ్ఞానయజ్ఞేన, భక్తి మార్గంలో సర్వే సర్వత్రా కృష్ణ చైతన్యమే అని నన్ను ఉపాసిస్తున్నారు. మరికొందరు జ్ఞాన మార్గంలో జ్ఞానయజ్ఞం చేత అన్యే యజంతి మాం ఉపాసతే, నన్నే ఉపాసిస్తున్నారు. ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖం, స్వామి ఒకటే అయి ఉండి అనేకం కూడా అయి ఉన్నారు, వేరువేరుగా కూడా ఉన్నారు, వేరువేరుగా ఉన్నది ఆయనే అనేటువంటి ఏకముగాను అనేకంగాను అనేక విశ్వాలుగాను నన్ను ఉపాసిస్తున్నారు. అంతా నేనైనా నేనుగా ఉపాసిస్తున్నారు. అంటే జ్ఞాన మార్గంలో కొందరు నా యొక్క ఆదిస్వరూపాన్ని, మరికొందరు భక్తి మార్గంలోనూ ఉపాసిస్తున్నారయ్యా. అహం క్రతువు అహం యజ్ఞ. సో ఏ క్రతువు ఈ ఈ సర్వ ప్రకృతి కర్మలు నా స్వరూపమే, అహం యజ్ఞ యజ్ఞస్వరూపుణ్ణి, స్వాధా అహం సమర్పించబడేది సమర్పిస్తున్నవాడు అహం నేను, ఔషధం ప్రకృతిలోని ఆహార స్వరూపం నాది, మంత్రోహం మంత్రస్వరూపం నేను, అహమేవ ఆద్యం అహం అగ్ని. అంటే ఈ క్రతువుల ద్వారా యజ్ఞముల ద్వారా కొంతమంది నన్ను ఉపాసిస్తున్నారు ఈ విధంగా, అహం అగ్ని అహం హుతం, ఇవ్వబడేది ఇస్తున్నవాడు అగ్ని, అగ్ని సమర్పించబడిన తర్వాత పొందేవాడు, ఇవన్నీ కూడా నేనుగా ఉపాసిస్తున్నాను, అంతా పరమాత్మయే అని కొంతమంది ఉపాసిస్తూ ఆ కర్మలు చేస్తున్నారు. అంటే ఒక ఆయనకి దానం ఇస్తామనుకోండి, ఇప్పుడు ఈ దానం ఇచ్చేవాడు ఈ ఆదినారాయణుని ఎలా ఉపాసిస్తాడు, భక్తితో అన్ని రూపాలుగా స్వామి అయ్యవాడు అన్నాడు, ఇంకోడు జ్ఞానంతో చేస్తున్నాడు, ఇంకోడు యజ్ఞంతో చేస్తున్నాడు కర్మయజ్ఞంతో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆయనకి దానం చేస్తున్నాను ఒక భావన చేస్తే అది ఆయన చెప్పినటువంటి అహం క్రతుః అహం యజ్ఞ భావన, బ్రహ్మభూత భావన అంటారు దీన్ని. ఇస్తున్న నేను బ్రహ్మమునే, ఇచ్చేటువంటి ధనము బ్రహ్మమే, తీసుకుంటున్న ఆయన బ్రహ్మమే, దీని ప్రయోజనము బ్రహ్మమే, వారికే ప్రయోజనం వస్తుంది బ్రహ్మమే, ఆ తర్వాత ఈ ప్రపంచానికి ఏమొస్తుంది బ్రహ్మమే, సర్వము పరబ్రహ్మమే అన్న భావనతో మనం ఇచ్చాము. మామూలుగా దానం చేస్తాను, నేను దానం ఇస్తున్నాను ఆయనకి ఇస్తున్నాను మనకు పుణ్యం రావాలి ఓకే ఈ ఉద్దేశంతో ఇస్తాం, సర్వము బ్రహ్మమే అన్న భావనతో కొంతమంది నన్ను ఉపాసిస్తున్నారయ్యా, ఇచ్చే నేను ఇవ్వబడేది పుచ్చుకునే ఆయన అంత కృష్ణ చైతన్యమే అని భావంతో చేస్తున్నారు. ఈ విధంగా వేరు వేరు వాళ్ళందరూ నా యొక్క అఖండ అప్రమేయ తత్వాన్ని ఉపాసిస్తున్నారు, నా దగ్గరికి వస్తున్నారు, రహస్యం చెప్తున్నారన్నమాట. పితామహం అహస్య జగతో అహం జగతో అహంస్య పిత, ఈ చరాచర సృష్టికి అందరికీ తండ్రిని నేను, ఇది గెటింగ్ జనరేటెడ్ ఫ్రమ్ మీ తండ్రిని, అలాగే తల్లిని కూడా నేనే, మాత ధాత దీని కాంట్రిబ్యూటర్ని కూడా నేనే, పితామహ దీని తాతను కూడా నేనే, వేద్యం పవిత్రం ఓంకారం రుక్సామయజురే వశ్యః, ఈ జగత్తుకి తల్లి తండ్రి తాత అంత నేనే. చూడండి వాటి వాటి ధర్మాలు చూడండి, తల్లి అంటే ఏంటి పరిపోషకురాలు, తండ్రి అంటే ఏంటి కాంట్రిబ్యూటర్, దాత అంటే ఏంటి పరిపోష నెక్స్ట్ స్టేజ్ చూసేవారు, పితామహ దీని తాత సృష్టికర్త కూడా నేనే, వేద్య పవిత్రం ఓంకారం రుక్సామ యజురేవచ, ఇంకా నేను ఎవరనుకున్నావు వేదముల్లోని ఓంకారం, ఓంకారం అనే సంజ్ఞ ఉంది కదండి, రుక్ సామ యజు, ఋగ్వేదంలోనూ సామవేదంలోనూ యజుర్వేదంలోనూ అన్ని మంత్రాల్లోనూ మన సంధ్యావందన మంత్రంలోనూ పంచాక్షరి మంత్రంలోనూ ఎవరు ఏ మంత్రం చేస్తున్నా ఎవరు ఏ కార్యక్రమం ప్రారంభిస్తున్నా ఓం అని స్టార్ట్ చేస్తారు కదండి. ఓం అంటే ఏమిటి, పరమాత్మ జీవాత్మ కలిపి చెప్పినటువంటి శబ్దం. ఓ ఆకారం శివుడు, ఉమా అమ్మవారు, ఆ ఉమా, సో ప్రకృతి పురుషుల కాంబినేషన్, ఆ పూర్ణతత్వాన్ని ఓం సంజ్ఞతో చెప్తాం. ఆ వేదాలలోని ఓంకార స్వరూపుణ్ణయ్యా నేను, ఈ జగత్తుకి తల్లి తండ్రి తాత నేను. గతి ఇదంతా ఎక్కడికి వెళ్తోంది, నాలోకే వస్తుంది. గతిర్ భర్త దీన్ని భరించేవాడిని, ప్రభువు దీనికి మాస్టర్ ఏమండి, ప్రకృతికి మనకున్న సంబంధాన్ని వారు చెప్పిన ఎడ్జెక్టివ్స్తో మన ఆత్మతత్వాన్ని గ్రహించడానికి ఇవి అప్లై చేయాలండి, వీ హ్యావ్ టు అప్లై. ప్రభువు సాక్షి, సాక్షి అంటే యువతలు ఉండి అంతా చూసేవాడు, నివాస ఈ జగత్తులో ఉన్నవాడు, శరణం ఈ జగత్కి అంతటికీ శరణం, సుహృత్ సుహృద్ భావుడు అందరి ప్రేమ అందరినీ ప్రేమించేవాడు, ప్రభవ ప్రళయ స్థానం, ఈ జగత్తు ఎక్కడ బయలుదేరుతుందో ఎక్కడ లైవ్ అవుతుందో ఒక స్థానం ఉంది, ఆ స్థానం నేను. ఏమంటే మనకు అనుభవం ఏమవుతున్నటువంటి జగత్తులు మనలోంచే బయలుదేరి మనలోనే మనలోనే లయం అవుతున్నాయండి. నిధానం, నిధానం సర్వమునకు నిధి, ది ట్రెజర్ నేను, బీజమవ్యయం సర్వ జీవరాశుల యొక్క బిగినింగ్ పాయింట్, బీజం నాలుంచే బయలుదేరుతున్నాయి, అటువంటి ఆత్మ ఆత్మతత్వాన్ని చెప్తున్నారండి. తపాం హి అహం, తపతత్వాన్ని, తపస్సు నేను, అహం వర్షం, తపస్సు జగత్తులో తపస్సు వలే వర్షాలు వస్తాయండి. అది ఒక పెద్ద టెక్నిక్ అనమాట అండి. వర్షం ప్రసాదించబడుతున్నది. నిగృహ్నామి విసృజామి చ స్వీకరించే తత్వము, విడిచే తత్వం, ఇవన్నీ నేనే. అమృతం చైవ మృత్యుశ్చ, అమృత స్వరూపుణ్ణి నేనే, మృత్యువుని నేనే, మార్పు చెందనిది నేనే, మార్పు చెందేది నేనే. అమృతం అంటే ఏంటి? మృతము లేనిది. మృతం అంటే మార్పు. ప్రతి జీవుడు కూడా రెండు కాంబినేషన్ అండి, చేంజింగ్ ఫ్యాక్టర్, చేంజ్లెస్ ఫ్యాక్టర్. సో సర్వ జీవులలోని అమృతము మృతము, చేంజ్లెస్ ఫ్యాక్టర్, చేంజింగ్ ఫ్యాక్టర్ రెండూ కూడా ఆత్మస్వరూపుడనైన నేనేనయ్యా. సత్ అసత్యాహం అర్జున, ఈ ప్రపంచంలో రెండు ఉన్నాయండి. ఒకటి సత్. సత్ అంటే ఏంటి? స్వతహాగా ఉన్నది. అసత్ అంటే స్వతహాగా లేనిది, రిలేటివ్గా ఉన్నది. ఏదో సినిమాకి వెళ్ళామనుకోండి, అందులో ఒక హీరోయిన్ గారు, ఎవరో ఎన్టీ రామారావు గారు, సావిత్రి భార్యాభర్తలు అనుకున్నాం అనుకో, నిజంగా భార్యాభర్తలా కాదు, మరి సినిమాలో భార్యాభర్తలు అంటే సినిమా వరకే అది పరిమితమైన, అప్పుడు దాన్ని అసత్ అన్నాం. ఒరిజినల్ సత్యం కాదు అది, ఏదో రిలేటివ్ సబ్జెక్టు, ఒక సిచ్యువేషనల్ సత్యం. సిచ్యువేషనల్ సత్యంని అసత్ అన్నాం. ఈయన ఏమంటున్నారంటే, ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఈ సృష్టిలో సత్తుందయ్యా అసత్తుందయ్యా, సత్తు నేనే అసత్తు నేనే, బోత్ ఆర్ మైసెల్ఫ్. ఊహచే అనుభవమైనది నేనే, ఏది వాస్తవానికి లేక సబ్జెక్టు సర్టన్ కండిషన్స్ రిలేటివిటీగా అనుభవమయ్యేది అసత్తు. అబ్సల్యూట్గా ఉన్నది సత్. ఈ సృష్టిలోని సత్, అసత్ రెండు కూడా నేనే, నా నుంచి వేరుగా అసత్ వేరే ఏం లేదు. త్రైవిద్యామాం సోమపా పూతపాపా యజ్ఞైర్విష్టా స్వర్గతిం ప్రార్థయంతే. త్రైవిద్య అని ఒకటిందండి. త్రైవిద్య అంటే ఈ ప్రపంచంలో ఒక ఉపాసన చేస్తాం, ఒక యజ్ఞం చేస్తాం, లేక ఒక కార్యక్రమం చేస్తాం. ఇప్పుడే భగవద్గీత చెప్తున్నా, వాట్ ఫర్? అయ్యా నలుగురు మెచ్చుకోవాలండి, జ్ఞానం అనుకోవాలండి, వీలుంటే సన్మానం చేయాలండి, వీలుంటే వీడికి భగవద్గీత వచ్చు అని అందరూ అనుకోవాలి, వీళ్ళు కొంతమంది మనం గౌరవం చేయాలి, నమస్కారాలు పెట్టాలి, ఏవో ఉండొచ్చు. ఈ ప్రపంచంలో ఏదైనా, లేదా ఉత్తమ స్వర్గలోకం రావచ్చు అండి, బ్రహ్మలోకం రావచ్చు, ఈ బాధలు ఏదో ఉండవు, ఈ సంసారం ఉండదు, ఐ విల్ బి హ్యాపీ, ఏదో లోకం ఉత్తమ లోకం రావాలి అని అనుకోవచ్చు. మన ఫలశ్రుతిలో చెప్తారే ఉత్తమ లోకాలు వస్తాయి అని. ఈ విధంగా ప్రపంచంలో ఏదైనా ఒకటి పొందటానికై మనం చేసే ప్రయత్నానికి సంబంధించిన విద్యని దాన్ని ఏమంటారు? త్రిగుణాత్మకమైనది. దాన్ని ఏమంటారు? త్రైవిద్య అంటారు. అర్జున, కొంతమంది యజ్ఞము లేక ఈ ప్రపంచంలో చేసే కార్యక్రమం వగైరా అన్నీ కూడా త్రైవిద్యగా చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? సోమపాహ అంటే సోమపానం చేస్తున్నారు. సోమపానం అంటే ఏంటండి? మనం డ్రింక్ అని కాదండి, యజ్ఞంలో సోమపానం అంటే యజ్ఞనిష్ఠులై యజ్ఞం చేస్తున్నారు. పూత పాపాహ, దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు? వారి పాపములను పోగొట్టుకుంటున్నారు. కొందరు, ఈ టాకింగ్ అబౌట్ వన్ సెక్షన్ ఆఫ్ పీపుల్, వాళ్ళు యజ్ఞాలు చేస్తున్నారు. యజ్ఞాలు చేసి ఏం చేస్తున్నారు? వాళ్ళ పాపములను పోగొట్టుకుని పుణ్య సంపదను పెంచుకుంటున్నారు. పెంచుకోవడం వల్ల యజ్ఞై ఇష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే. వాళ్ళు ఏమంటున్నారు? అయ్యా ఈ యజ్ఞము వల్ల ఇష్టములు స్వర్గములు ప్రసాదించండి మాకు, అంటే సుఖమయ లోకాలకి. స్వర్గం అంటే ఏంటండి? అక్కడ దుఃఖాలు ఉండవు, హ్యాపీనెస్. అటువంటి స్వర్గలోకాదులు నాకు స్వర్గలోక ఉత్తమమైన లోకాల కోసం మేము ఉద్దేశిస్తున్నాం అని కొంతమంది చేస్తుంటారు. అయితే వాళ్ళ గురించి చెప్తున్నారు ఇలా, ఈ మనం చేస్తున్న కాలం